ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన ఆశ్చర్య కార్యాలే మనం ప్రతి వారం చూస్తూ ఉన్నాం. చాలా శీఘ్రముగా ప్రభు మన ప్రార్థనకు సమాధానం ఇస్తా ఉన్నారు. ఈరోజు 211 సహవాసాలను ప్రారంభించుకున్నాం. రేపు మధ్యాహ్నం 212 సహవాసాన్ని, స్త్రీల సహవాసాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఈ వారం ప్రభు 3 సహవాసాన్ని కడతా ఉన్నారు. ఎంతైనా ప్రభుని స్తుతించాలి. ఆశ్చర్యకార్యం. మరొకసారి దేవుని దర్శనంతో ప్రారంభించబడ్డ ఈ పరిచర్లోకి ఆంధ్ర సచివాలయం ఉద్యోగస్తుల సహవాసానికి నేను ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ లేఖనాల నుంచి మన పురుకొల్పే కొన్ని మాటలు, ఏ వాక్యం మమ్మల్ని పరిగెట్టిస్తా ఉందో, ఏ లాభం లేకుండా ఏమి ఆశించకుండా ఎవరు ఏ పని చేయరు, మేము కూడా ఏ లాభాలు ఆశించకుండా ఈ పరిచర్ చేయట్లేదు గాని, లోక సంబంధమైన ధనాన్ని, లోక సంబంధమైన పేరును సంపాదించుకోవడం కాదు గాని, అంతకంటే దిగట్లు ఎక్కువ వాడే, అంతకంటే ఎక్కువ లాభాలు ఆశించే ఈ పరిచర్లోకి దిగా, మీకు ఆ లాభాలు, దీని వల్ల కలిగే లాభాలు మీకు ఏమైనా అర్థమైతే, మీరు ఎట్లాగైతే చిన్న ఉద్యోగం అయినా సరే చాలా డెడికేషన్తో పంక్చువాలిటీతో పనిచేస్తూ ఉన్నారు, ఈ లాభదాయకమైన పరిచర్ను అట్లా మీరు చేస్తారన్న ఉద్దేశంతో కొన్ని లేఖన భాగాలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నా. చదువుదాం బైబిల్ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం 22 ప్రకటన గ్రంథం 14 వచనాన్ని చదువుతాం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకునివారు ధన్యుడు. అధన్య వచనం మనకి ఏమైనా అర్థం కావాలి. 14 ఈ ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథం యొక్క ముగింపు పుస్తకం. అందులో 22 ముగింపు అధ్యాయం. ఈ ముగింపు పుస్తకంలో ముగింపు అధ్యాయంలో ఆయన చాలా బలమైన మాటలు మన మేలు కొరకే మాట్లాడుతూ ఉన్నారు. మేలు కొరకు మాట్లాడుతున్నారు. ధన్యులు అన్న మాట మీద మనసు పెట్టండి. అదే 22 ఇదిగో నేను త్వరగా వచ్చిన్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యాలు గైకొని వాడు ధన్యుడు. మరొక ధన్యవచనాన్ని మనం చదువుతా ఉన్నాం. ధన్యుడు అన్న మాట మేబీ లోకానుసారంగా మనం ఈ మాటలు వింటా ఉంటాం. చాలా మందిని చూసి వారు అదృష్టవంతులు, వారు భాగ్యవంతులు, వారు తెలివైన వారు, వారు బ్రతక నేర్చిన వారు, వారు రాజకీయాల్లో రాణిస్తా ఉన్నారు, వారు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, పేరు బాగా సంపాదిస్తున్నారు. లోకంలో ఈరోజు మనకి క్రికెట్ స్టార్స్, ఫిల్మ్ యాక్టర్స్, పొలిటికల్ లీడర్స్ అందరూ వాళ్ళ అందరిలాగా కాకుండా వారు ప్రత్యేకంగా ఉన్నారు, పై స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇంతమంది వాళ్ళని గుర్తించారు, ఎంతమంది అభిమానులు తయారయ్యారు, ఎంత రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళు అలాగే ఫీల్ అవుతున్నారు. వీఆర్ సో బ్లెస్డ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. లోకం కూడా వాళ్ళు భాగ్యవంతులు, అదృష్టవంతులు అన్నట్లుగానే చూస్తా ఉంది. అయితే లోకం ఈరోజు పోడుతారు, రేపేమైనా వాళ్ళ క్యాన్సర్ వచ్చింది అన్న మాట తెలిస్తే అయ్యో పాపం, వాళ్ళకి ఏమైనా గుండెపోటు వచ్చింది అని తెలిస్తే అయ్యో పాపం అనడం తప్ప, ఏమాత్రం కొంచెం తేడా జరిగినా సరే దుమ్మెత్తి పోయడం తప్ప, మనుషుల ఆశీస్సులు, మనుషుల మాటలు, మనుషుల పొగడ్తలు మనం వాటి మీద ఆధారపడేది కాదు. మనకు బాగా తెలుసు, ఒకప్పుడు హిట్లర్ గొప్ప నియంత. సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నేను చెప్పింది జరగాలనుకున్నవాడు మైకేల్ జాక్సన్, పాప్ సామ్రాజ్యానికి మహారాజు, 51 సంవత్సరాలకే ఒళ్ళంతా కుళ్ళుబో చచ్చిపోయాడు. పరిశుద్ధ లేఖనాలు ఏం మాట్లాడుతున్నాయంటే లోకం గతించిపోయేది, లోకం ధనాశ గతించిపోయేవి, ఆకాశం భూమి గతించిపోయేవి. మనుషులు గతించిపోతారు, మనుషులున్న ఈ భూగోళము ఈ ఆకాశం గతించిపోతుంది, కానీ ఏ దేవుని నామాన ఈ రాత్రి మనం కూడి ఆరాధిస్తూ ఉన్నాము, ఆయన ఆయన నిత్యము జీవించేవాడు, గతించినవాడు, యుగ యుగాలు ఉండేవాడు, తరతరాలు ఉండేవాడు. కాబట్టి పిల్లరా, మనకి ఇప్పుడు దాకా మనుషులు జబ్బ మీద చేసి సూపర్ అంటే మనకు బాగా నచ్చుతుందేమో, లేకపోతే చప్పట్లు కొడితే మనకు నచ్చుతుందేమో, వాళ్ళు ఏమైనా పై స్థాయి అధికారులు వెరీ గుడ్ శభాష్ అంటే మనకు నచ్చుతుందేమో. ఈ రాత్రి దేవుని బిడ్డలుగా దేవుడు పరిశుద్ధ లేఖనాల్లో పొగిడాడు, అభినందించాడు. ఆయన దిస్ ఈజ్ బెస్ట్ అన్నాడు. ఆ బెస్ట్ పాత్ లోకి, ఆ బెస్ట్ వేలోకి మనం ఈ ప్రయత్నం ద్వారా, ఇదేదో మాకు 100 పనులు ఉన్నాయండి, 100 పనులతో పాటు ఇది ఒక పని కాదు, మాకు చాలా ప్రయారిటీస్ ఉన్నాయండి, ఆ ప్రయారిటీస్తో పాటు ఇది కూడా కాదు, అన్నిటిదా అన్ని పనుల్లాంటిది కాదు ఈ ఆరాధన, ఈ సంఘము, ఈ సహవాసము. లోకంలో ఏం చేసినా సరే లాభం కోసమే చేస్తాము, ఇదేమి తీసిపోయిన పరిచర్య కాదు. ఎంత లాభదాయకమైన పరిచర్యో, ఎంత ధన్యకరమైన పరిచర్యో అర్థమైతే కళ్ళగెత్తుకుంటారు, నెత్తి మీద పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు, జీవితానికి కేంద్రంలో పెట్టుకుంటారు. ఈ పరిచర్య అర్థమవడానికి ప్రభు మన అంతరంగాన్ని తెరవాలి. కాబట్టి ప్రియులారా, ఈ ముగింపు పుస్తకం, ప్రకటన గ్రంథం ముగింపు పుస్తకంలో ఆయన ధన్యతల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనం, ఈ గ్రంథములో ప్రవచన వాక్యాలు గైకొనివాడు ధన్యుడు, ఆయన మాట గైకొనడం, ఆయన మాట గైకొనటం, ఆయన వాక్యాన్ని చదువుతున్నాం కదా, ఆయన వాక్యం దగ్గరికి ఆశతో వచ్చాం కదా, ఆయన అంటున్నాడు నా గ్రంథంలో మాటలు గైకొనివాడు ధన్యుడు అన్నాడు. 14వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు, 14వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు, జీవవృక్షమునకు హక్కు గలవారే. జీవవృక్షం కోసం ప్రస్తావిస్తున్నాడు ఆయన, దానికి హక్కు సంపాదించుకుంటే ధన్యుడట. 2వ మాట, గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు పరమ యెరూషలేము, దేవుని పట్టణం, దేవుని పట్టణం, పరలోక పేషులేము, దేవుని నివాసపురం, ఆ పట్టణంలో అడుగు పెట్టడానికి, ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రాలు ఉదుక్కొని వారు ధన్యులు. చాలా ఆశ్చర్యకరమైన మాటలు ఈ గ్రంథం యొక్క ముగింపులో రాస్తా ఉన్నాడు. 16వ వచనం, 17వ వచనం ఆయన అంటాడు, ఆత్మయు పెండ్లు కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినివాడును రమ్ము అని చెప్పవలను. అండర్లైన్ చేద్దాం, దప్పిగొనిన వాడిని రానిమ్ము, ఇచ్చయించు వాడిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. జీవ జలమును ఇస్తాను అంటున్నాడు, జీవజలాలను అందిస్తాను అంటున్నాడు. 14వ వచనంలో జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను అంటున్నాడు. ఆ దేవుని మహిమ గల పట్టణంలో ప్రవేశించడానికి హక్కు సంపాదించుకుంటే, వస్త్రాలు ఉతుక్కుంటే ధన్యుడు అంటున్నాడు. ఇంకా ఆయన 19వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములు ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడ్డ జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. పరిశుద్ధ పట్టణంలో పాలు లేకపోతే అంతకంటే దౌర్భాగ్యమే ఉంటుంది. జీవవృక్షంలో పాలు పంపులు లేకపోతే అంతకంటే దౌర్భాగ్యమే ఉంటుంది. గంటకి 100 రూపాయలు ఇస్తాము, మీరు కాన్ఫరెన్స్కి వచ్చి కూర్చుంటే గంటకి 1000 రూపాయలు ఇస్తాము, మీరు టైం ఇచ్చి వాక్యం వింటే అని చెప్తే మేబీ నేను ఎలా అంటాను, మేము గంటకు 100 రూపాయలు మీ అకౌంట్ పంపిస్తామండి, మీరు ప్రార్థనకు వస్తారా అంటే, ఈ ఈ లైన్ కెపాసిటీ 1000 సరిపోవు, సరిపోవు. మా ఫోన్లు ఖాళీ ఉండవు. ఎంతమంది ఫోన్ చేస్తారు, రీసెంట్గా సిఐడిలో 27 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. హోంగార్డ్ పోస్ట్కి రోజుకి 720 రూపాయల జీతం అన్నారు. గవర్నమెంట్ జాబ్ కూడా కాదు అది, కానిస్టేబుల్ స్థాయి నుంచి గవర్నమెంట్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్లో. 27 పోస్టులకి 12,000 మంది అప్లై చేశారు. తీరా వాళ్ళ సెలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్ అడుగుతామంటే బీటెక్ ఎంటెక్ డిఎస్సి చేసిన వాళ్ళు బిఎడ్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ వస్తామంటే హోంగార్డ్ ఉద్యోగానికి నీ చదువుకి ఏమన్నా సంబంధం ఉందా అంటే బురగొక్కుంటున్నారు. ఏం చేస్తాం సార్, ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు. దేవుని బిడ్డలారా, మనం డబ్బుల కోసం పైసల కోసం పరిగెడతా ఉన్నాం. దానికోసం ఎంత పరిగెడుతున్నామో దేవుడి కొరకు అంతకంటే ఎక్కువ పరిగెట్టాలి. ఎందుకంటే డబ్బు చేయలేనిది, డబ్బు ఇవ్వలేని వాగ్దానం, డబ్బు డబ్బు వాగ్దానం చేయని జీవం, జీవ జలాలు, జీవ వృక్షం, పరిశుద్ధ పట్టణంలో పాలు పంపులు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 720 రూపాయల కోసం పరిగెడుతున్న జీవితానికి ఇదైనా జరిగితే, అప్పుడు 720 రూపాయల కోసం పరిగెట్టి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కాలు చేయో తేడా జరిగితే లక్షలు పోయాలి, లక్షలు పోయాలి ఆ కాలు ఆ చెయ్యి ఆ ఆపరేషన్కి. అప్పుడు అర్థమవుతుంది నా చెయ్యి కంటే లక్షలేమి ఎక్కువ కాదు, నా ప్రాణం కంటే లక్షలేమి ఎక్కువ కాదు, నా కూతురు కంటే లక్షలేమి ఎక్కువ కాదు, నా కొడుకు కంటే లక్షలేమి ఎక్కువ కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు కొడుకు, ఎక్కడి నుంచి వచ్చింది కూతురు, ఎక్కడి నుంచి వచ్చింది ప్రాణం, ఎక్కడి నుంచి వచ్చింది జీతం, ఎంత ఇచ్చి కొన్నావు, ఎంత ఇచ్చి సంపాదించావు? కావునంద ప్రియులరా, లోకం దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడి కోసం ఇస్తే వృధా అనుకుంటుంది, దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కోసం వాడడం తెలివి తక్కువ పని అనుకుంటుంది. లోకానికి దేవుడు అర్థం కాల. విచిత్రం, సంఘానికి ఏమైనా అర్థమయ్యాడా అంటే విశ్వాసులు కూడా అర్థం కాల. ఒకవేళ అర్థమయ్యి ఉంటే పోలీసులు సేవ చేయడం కాదు, సచివాలయంలో ఉన్న చిరుద్యోగులు మమ్మల్ని మించి సేవ చేస్తారు, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని మించి సేవ చేస్తారు. ఎందుకు, టైం ఉంది, ఖాళీ ఉంది, పబ్లిక్ రిలేషన్ ఉంది, ఎంతైనా చేయొచ్చు. టీచర్లు మమ్మల్ని మించి సేవ చేస్తారు. చాలాసార్లు నేను ఆశ్చర్యపడతాను, టీచర్లు మమ్మల్ని చూసి వెనకాల నిలబడి చప్పట్లు కొడతా ఉంటే పైకి అన్నగారు లోపల అనుకుంటాను, అదే డబ్బుల కోసం అయితే వెనకాల నిలబడతారా, ఎగబడతారు కదా, ముందు నిలబడతారు కదా, నేను ముందంటారు కదా. మా వెనకాల నిలబడి మెడికల్ డిపార్ట్మెంట్ చప్పలు కొట్టి పోలీస్ అన్నలు బాగా సేవ చేస్తున్నారంటే నేను నవ్వుకుంటాను, డబ్బుల కోసం అయితే వెనక నిలబడతారా, ఎగబడతారు కదా, ఎగబడతారు కదా. నేను ఇలా అంటాను, డబ్బులు మించిన గొప్ప దేవుడు మాకు దొరికాడు. వెండి బంగారాలు చెయ్యలేని, వెండి బంగారాలు ఇవ్వలేని వాగ్దానాలు ఇస్తున్న దేవుడు మనకు దొరికాడు. దేన్నన్నా పక్కన పెట్టండి, దేవుని పక్కన పెట్టొద్దు, దేన్నైనా పక్కన పెట్టండి, దేవుని పక్కన పెట్టొద్దు. రోషం కలిగిన దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నాకు తప్ప ఎవరికి సాగిలి పడకూడదు, మొక్కకూడదు, పూజింపకూడదు, ఆరాధించకూడదు. ఎలయనగా నేను రోషం గల దేవుణ్ణి, నాకు కాలుతాది అంటున్నాడు ఆయన, నాకు మండుతాది అంటున్నాడు ఆయన, మొత్తుతాను అంటున్నాడు ఆయన. ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన కోపం, హెబ్రీ గ్రంథకర్త మాట్లాడతాడు, ఆయన దహించు అగ్ని సుధమ కుమార పట్టణాన్ని కాల్చి పడేశాడు, నేల మొలకలు కూడా మిగల్లా. నోవాహు కాలపు లోకాన్ని ముంచేశాడు, జలసమాధి చేసేశాడు. ఆయన సృష్టి ఎంత అద్భుతమో, ఆయన ప్రేమ ఎంత అద్భుతమో, ఆయన రౌద్రం, ఆయన ఉగ్రత, ఆయన కోపం అంత భయంకరం. ప్రభువు తిలరా ఆశీర్వాదానికి పాత్రలుగా పిలిచాడు, దీవెనకు పాత్రలుగా పిలిచాడు. మనం కావాలంటే జీవితాన్ని ఇవ్వాలా? మనం ఏం డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? ఆయన ప్రేమించాడు, ఇచ్చాడు. ఈ వాగ్దానాలు కూడా నువ్వు చెయ్యి అంటే చేయట్లా. శ్రీమంతుడు దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకం నచ్చిందా? నేను లేని లోకం నచ్చిందా? శాపానికి గురైన లోకం నచ్చిందా? చావుకు గురైన లోకం నచ్చిందా? రోగాలతో జబ్బులతో బాధపడుతున్న లోకం నచ్చిందా? నేను నచ్చలేదా? అక్కడ ఏముందో తెలుసు, భూమి మీద ఏముందో తెలుసు. భూమి మీద ఎలాంటి జీవితమైనా సరే మూడు నెలల ముచ్చటే అని తెలుసు. ఏది ఇక్కడ జీవం నిత్య జీవం కాదని తెలుసు. ఇక్కడ భోగబాధ్యాలు శాశ్వత కావం కాదని తెలుసు. గతించిపోయేవని తెలుసు. ఇవన్నీ ఎంత త్వరగా, ఎంత త్వరగా మహిమను ఇవన్నీ కోల్పోతాయో తెలుసు. ప్రభువు మిత్రులారా మాట తప్పని దేవుడు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమని అర్థమైతే గుండెలకు ఎత్తుకుంటాం, కళ్ళకు ఎత్తుకుంటాం, నెత్తి మీద పెట్టుకుంటాం, జీవితానికి కేంద్రంగా పెట్టుకుంటాం. భక్తులు ఎలాగైతే వాక్యాన్ని అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకుంటాం. ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు, 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాణి క్రియలు చెప్పిన ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా వద్దుంది. అబ్బా జీతాల కోసం మాట్లాడుతున్నాడు. జీతం అనగానే ప్రాణం లేచి వస్తుంది కదా, జీతం అనగానే ప్రాణం లేచి వస్తుంది కదా, జీతం కోసం మాట్లాడుతున్నాడు. ఇస్తాడట మొత్తం, మొత్తం వడ్డీతో సహా కడతాడట, వడ్డీతో సహా ఇస్తారట. వాణి వాణి క్రియలు చెప్తున్న సొమ్ము ఒకటిది సోకొకటిది అని వింటాం, అప్ప సొమ్ము అల్లుడు దానం అని వింటాం, అబ్బ సొమ్ము కొడుకు సోకు చేస్తున్నాడని చెప్పి వింటాం. అంటే అర్థం ఏంటి? నీది కాదు ఎవరిదో వాడేస్తున్నావు, నీది కాదు ఎవరిదో పెత్తనం చేస్తున్నావు. చెప్పనా, జీవితం నీది కాదు, తెలివితేటలు నీవు కావు, ఆరోగ్యం నీది కాదు, నెత్తి మీద ఉన్న వెంట్రుకలు కూడా నీవి కావు, ఒక్కరోజు నీది కాదు, నాది అని బడాయి చేస్తున్న ఏది నీది కాదు. అంతా అయింది, అంతా అయింది అని అంటాడు. రే నా జీవితం నీకు ఇచ్చాను, నీ నమ్మకత్వం ప్రూవ్ చేసుకో అన్నాడు. ఆ తర్వాత చూద్దాంలే, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం. ఆ చివరిలో రిటైర్డ్ అయిపోయిన తర్వాత కాటికి కాలు కాచి కాలు చాచిన తర్వాత అప్పుడేమైనా సరే పశ్చాత్తాప పడిపోతే ముసలి కన్నీరు కారిస్తే సెంటిమెంట్ దేవుడు పడిపోతాడని మనం అనుకుంటాం. ఆయన అంటాడు, అబ్బే రాస్తున్నా, వాణి వాణి క్రియలు చెప్పిన, వాణి వాణి క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు ఎవరి అకౌంట్ వాళ్ళదే, ఎవరి లెక్క వాళ్ళదే, ఎవరి తీర్పు వాళ్ళదే, ప్రతి వానికి జీతం, ప్రతి వానికి జీతం. రఘునందు పిల్లరా ఆశీర్వాదానికి పాత్రలు, ధన్యులుగా ఉండడానికి పిలువబడ్డాం. పరిశుద్ధ లేఖనాలు మన చేతులు ఉండి మనతో మాట్లాడుతున్నాయి. ప్రేమ కలిగిన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు మొరపెడతా ఉన్నాడు. మన లోకస్తుల్లాగా జీవించడానికి వీల్లేదు, లోకంతో పరిగెట్టడానికి వీల్లేదు, లోకంతో జత కట్టడానికి వీల్లేదు, లోకంతో రాసుకొని పూసుకొని తిరగడానికి వీల్లేదు, లోకం మనలోకి రావడానికి వీల్లేదు. ఆయన మాట్లాడుతున్న మాటలు అర్థం కావాలి. ఆదికాండం ప్రారంభ పుస్తకానికి వెళ్తే ముగింపు పుస్తకంలో ఆశీర్వాదకరమైన మాటలు, ధన్యవచనాలు, జీవవృక్షము గూర్చిన సమాచారం, జీవజలాల బుగ్గలో నీళ్లు, గొప్ప జీతము, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అందులోని కఠినమైన మాటలు కూడా ఉన్నాయి, కఠినమైన మాటలు కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, కుక్కలో కుక్కలో అర్థమేంటి, కక్కిన దానికి తిరిగిన కుక్క అన్నాడు పేతురు పత్రికలో. కుక్కలో ఒకప్పుడు విసర్జించిన తర్వాత అది మళ్ళా నచ్చితే ఏమన్నది, పాపాన్ని వదిలిపెట్టేసిన తర్వాత పాపం మళ్ళా నచ్చితే ఏమన్నది, లోకంలోంచి వేరైన తర్వాత లోకంలో కలిసిపోతే ఏమనాలి ఏమనాలి తిడుతున్నాడు ఆయన. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, ఆ చివరి మాట బాగా ఉపయోగపడుతుంది, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడు వెలుపల నుందురు ముఖం మీద తలుపు కొడతాడట, పొరా ఎవడు నాకు తెలియదు అంటాడట. అయ్యా అయ్యా తలుపు తీయన్నా సరే పొరా నువ్వెవడు నాకు తెలియదు, ముఖం మీద తలుపు కడతాడట, బయట ఉండిపోతారు. ప్రతివాడు ప్రతివాడు అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని జరిగిస్తూ అబద్ధంలో బ్రతుకుతున్న ప్రతి వాడు వెలుపడి ఉండిపోతారు, వెలుపడి ఉండిపోతారు. రానివ్వను అన్నాడు, అడుగు పెట్టనివ్వను అన్నాడు, కాలు ఇరిచేస్తాను అన్నాడు. 18వ వచనం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం మాట్లాడుతున్నాడు. ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యాలు విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా అందరికి చెప్తున్నాడు, ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపిన ఎడల, బైబిల్లో అలాగే ఉంటది కానండి, మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఏంటి వాక్యం అంత సీరియస్ గా తీసుకోవా, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ప్రభుత్వాలే గజ 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 వానికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాయిగా, హైకోర్టు ఆర్డర్ ఇస్తే హైకోర్టు ఉత్తర్వులు ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాయిగా, గవర్నమెంట్ జీవో ఇస్తే మంత్రులు సంతకాలు పెట్టి జీవో ఇస్తే గవర్నమెంట్ జీవో అండి ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాయిగా. దేవుని మాట అంత సీరియస్ గా ఉందా మనకి, దేవుని వాక్యాన్ని అంత సీరియస్ గా తీసుకుంటున్నావా, చలిపేస్తున్నాం, చెరిపేస్తున్నాం, డైల్యూట్ చేస్తున్నాం. అస్సలకి వాక్యం మనకి ఏమాత్రం భయం పుట్టించట్లా అని అంటాడు. నేను చెప్పాను నేను చెప్పాను నేను రాయించాను నేను రాయించాను నేను చెప్పాను నా మాట నా మాట నా మాట పుల్లిపోదు. ఎట్లా తీసుకోవాలి దేవుని వాక్యాన్ని, వణకాలి, వెన్నులో వణుకు పుట్టాలి, గజ గజ వణుకుతూ దేవుని వాక్యం దగ్గర ఏం చెప్పాడు అలా చేయాలి. దేవుని వాక్యం అంటే లెక్కలేదనిపిస్తుంది, బైబిల్ గ్రంథం మీద ఇష్టం లేదనిపిస్తుంది, దేవుని వాక్యం చదివే తీరిక లేదనిపిస్తుంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన, 24 సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, మనం మాట్లాడుతూ ఉన్న కేబినెట్ మినిస్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు, వాళ్ళ మాటకి ఎంత విలువిస్తున్నాం, ఆ కాగితాలకి ఎంత విలువిస్తున్నాం, ఆ సంతకాలకి ఎంత విలువిస్తున్నాం. సర్వ శరీరులు గడ్డిని పూలిన వారు, వారందమంతా గడ్డి పువ్వులు ఉంది, వాళ్ళందమంతా గడ్డి పువ్వు, గడ్డి ఎండును దాని పూరాలను ఎవరు స్థిరంగా ఉండేవారు, ఎవరు కరకాలం ఉండేవారు, మనుషులకే ఎంత విలువిస్తా ఉంటే ప్రభుత్వ జీవుడికి అంత విలువిస్తుంటే ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిలుచును, ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిలుచును. ప్రభు నిలుస్తాడు, సదాకాలం నిలుస్తాడు, యుగ యుగాలు ఉండి దేవుడు, మార్పు లేని దేవుడు, అంతం లేని దేవుడు. ఆయన మాట పొల్లు పోదు. ఆకాశం భూమి గతిస్తుంది కానీ నా మాటలు గతించవు అన్నాడు. ఆ బైబిల్ మన చేతిలో ఉంది. బైబిల్ ఇలా చెప్పింది, అలాగే చేస్తాను. దేవుడు ఇలా రాయించాడు, అలాగే నేను ఉండాలి. దేవుడు వద్దు అన్నాడు, అయితే నాకు వద్దు. దేవుడు చెయ్యి అన్నాడు, 600 చేసి తీర్తాను. అట్లా ఏమన్నా ఉన్నావా? ఒకవేళ దేవుని వాక్యం దగ్గర చులకన స్వభావంతో ఉంటే మాట్లాడుతున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 22:18 ఈ గ్రంథం ముందు ప్రవచన వాక్యాలు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడ్డ తెగులు దేవుడు వానికి కలుగజేయును, మొత్తుతానన్నాడు. మొత్తుతానన్నాడు. ద్వితీయోపదేశకాన్ని 28 చదివితే భయంకరంగా ఉంటది. ఐగుప్తు పుంటు చేత మొత్తుతానన్నాడు, క్షయరోగము చేత మొత్తుతానన్నాడు. ఏ రోజున మొత్తితే పురుగులు పడి చచ్చాడు. ఐగుప్తు రాజుకి ఫరోక చుక్కలు కనబడ్డాయి. ఆయన ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలం దేవుని వాక్యాన్ని సీరియస్ గా తీసుకుందాం, దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుందాం, దేవుని వాక్యాన్ని నెత్తి మీద పెట్టుకుందాం, దేవుని వాక్యాన్ని ఆయన గడప కమ్మల మీద రాసుకో, చేతికి బాసిగ్గా కట్టుకో అంటున్నాడు ఆయన. ఈ అనుదిన సహవాసాల్లో రోజు దేవుని వాక్యాన్ని చదివే భాగ్యం, రోజు దేవుని వాక్యాన్ని వినే భాగ్యం. ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని వింటున్న వాళ్ళ జీవితాలు మారి వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారో వాళ్ళ సాక్ష్యాలు వినే భాగ్యం. ఆయన ఇచ్చిన గ్రేట్ కమిషన్ కొరకు ప్రాణాలు పెట్టిన మిషనరీల జీవితాలు వాళ్ళ సాక్ష్యాలు వినే భాగ్యం. ఒకరినొకరు రేపుకుంటూ ప్రభు అయిన యేసు రమ్ము, మరణాత ప్రభు అయిన యేసు రమ్ము, నువ్వన్నారా నన్నన్నా తీసుకుపో, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి సహవాసాలు. ఏదో టైం పాస్ గా అందరికీ ప్రేయర్ చేసుకునే టీంలు ఉన్నాయి, మనకు ఒక టీం కాదు 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 కాదు. కరోనా 2020, 2021 మరణ మృదంగం, హాస్పిటల్లో బెడ్లు లేవు, సమాధుల్లో శ్మశానాల్లో స్థలాలు లేవు. కలారా చూసాం, ఏం చేద్దాం? అట్లాగే మరలా లోకానుసారంగా జీవిద్దామా? 18 ప్రకటన గ్రంథం 22:18 ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపినడల ఈ గ్రంథంలో రాయబడ్డ తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథములోనున్న వాక్యాలు ఏదైనా తీసివేసినడల దేవుడు ఈ గ్రంథములో రాయబడ్డ జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను, కలపొద్దు తీయొద్దు. దేవుని వాక్యంలో ఉంటే అలాగే ఉంటుందని చెప్పి స్కిప్ చేయొద్దు. దేవుని వాక్యంలో ఉన్న మాటలు నాకు కాదు అని చెప్పి దాటేయొద్దు. తీసుకుందాం. మనమేమి బైబిల్ మార్చేయట్లేదు, కానీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకోవట్లా. ఎంతమాత్రం ప్రభు మెచ్చడు. కావున పిల్లరా, ఈ ఆదికాండం ప్రారంభ అధ్యాయాల్లో నేను ఈ రెండు మాటలే, ప్రారంభ అధ్యాయము చివరి అధ్యాయం కోసం మాట్లాడి నా వర్తమానం ముగించడానికి ఇష్టపడతాను. నేను ఆదికాండం మొదటి అధ్యాయం అంతట్లో సృష్టి, రెండవ అధ్యాయంలో ఆయన జీవజలాలకు సాదృశ్యంగా ఉన్న నది కోసం మాట్లాడతాడు. యూఫ్రటీస్ నది కోసం మాట్లాడుతున్నాడు. 2:10 మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 గొప్ప నది కోసం మాట్లాడుతున్నాడు. 14 12 కూడా చదవాలి. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలము గోమెదుకములు దొరుకును. 2వ నది పేరు
గీహోను అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిద్దెకేలు, అది అసురు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన ఈ నాలుగు నదుల కోసం మాట్లాడుతున్నాను. జస్ట్ ఇమాజిన్, ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు ఎన్ని నీళ్లు తాగుతున్నాం, ఎన్ని లీటర్లు తాగుతున్నాం. రీసెంట్ గా బాగా హెల్త్ కాన్షియస్ అయ్యాం కదా, డబ్బులు ఎక్కువ వచ్చేసరికి కొంచెం భయం పుట్టుకుంది కదా, రోజుకు 4 లీటర్లు తాగాలి, 4 లీటర్లు తాగాలి. మాటి మాటికి, గడియ గడికి, అడపాదడప నీళ్ళు బాగా తాగుతున్నాగా. తాగకపోతే ఏమవుతుంది, తాగకపోతే ఏమవుతుంది మనకు తెలుసు. తాగకపోతే ఏమవుతుందో, తాగకపోతే ఏమైపోతుందో తెలుసు. ఎండిపోతాం, డీహైడ్రేట్ అవుతాం, చచ్చిపోతాం. ప్రభునందు ప్రియులరా, దేవుడు జీవజాలముల బొగ్గు కోసం మాట్లాడుతున్నాడు, జీవజాలం నది కోసం మాట్లాడుతున్న దప్పిగొనవాణ్ణి రానిమ్మో, నేను ఇచ్చి జీవజాలముల ఉచితముగా పుచ్చుకొనిమ్మో. నీళ్లు కాదు, లివింగ్ వాటర్స్. నీళ్ల కోసం కాదు, లివింగ్ వాటర్స్ కోసం మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీ, ఆమె అందరిలాగే ఆమె కూడా నీళ్లు కావాలిగా. కడవ తీసుకుని యాకోబు బావి దగ్గరికి వచ్చింది. దేనికోసం? నీళ్ళు కోసం. ఆ కొండలో నీళ్లు ఒకరోజుకే, రేపు మళ్ళా తోడుకోవాలి, రేపు మళ్ళా తోడుకోవాలి. ఆ జీవం నిత్య జీవం కాదు, తాత్కాలిక జీవం. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను జీవజలములు ఇస్తాను, మళ్ళా దప్పుకేదు. ప్రకటన గ్రంథం చివరిలో మాట్లాడుతున్నాడు ఆయన, 22వ అధ్యాయంలో, జీవజలముల బుగ్గలో నీళ్ళు ఇస్తాను, మళ్ళా తప్పు చేయదు. చచ్చిపోవు, ఎండిపోవు, చచ్చిపోవు, ఎండిపోవు. 22వ అధ్యాయం 17వచనంలో మాట్లాడుతున్నాడు, జీవజలములు ఇస్తానంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఆయన, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము 14వచనం, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఇప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గ. 11వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన, 10వ వచనం, అందుకు యేసు, నీ దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నువ్వు అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నువ్వు ఆయన అడుగుదు, ఆయన నీకు జీవజలమునిచ్చును. జీవజలాలు ఇస్తాడు, జీవజలాల బుగ్గగా మారుస్తాడు, జీవజలముల బుగ్గలో నీళ్లను తాగనిస్తాడు. ప్రభుత్వాలు తాగునీరు, మంచినీరు ఇస్తే మంచి ప్రభుత్వం, అవును. అంతకుమించి ఏం చేయలేవు, అంతకుమించి ఏం చేయలేవు. మున్సిపల్ వాటర్, మున్సిపల్ వాటర్ దాని ఏదో శుద్ధి చేసి ఇవ్వటం మంచిది. యేసుక్రీస్తు ప్రభు మున్సిపల్ వాటర్ ఇచ్చేవాడు కాదు, బైబిల్ దేవుడు మున్సిపల్ వాటర్ ఇచ్చేవాడు కాదు, వాడుకోవడానికి నీళ్లు తాగడానికి నీళ్ళు ఇచ్చే చిన్న దేవుడు కాదు. దానికోసం పరిగెడుతున్నాం, దానికోసం పరిగెడుతున్నాం. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు, ఆదికాండము 2వ అధ్యాయము 16వచనం, మరియు దేవుడైన యెహోవా తొమ్మిదవ వచనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్య జీవవృక్షమును. ఆయన వృక్షాలను మొలిపించాడు, జీవవృక్షాలను మొలిపించాడు, మంచి చెడ్ల తెలివినిచ్చి వృక్షమును కూడా మొలిపించాడు. ఆయన మాట్లాడుతున్న మాట 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు. ఆకలి పుట్టించాడు, ఆహారాన్ని ఇచ్చాడు, ఆకలి పుట్టించాడు, ఆహారాన్ని ఇచ్చాడు. ఉద్యోగాలు దేనికోసం, వ్యాపారాలు దేనికోసం, పరిగెడుతుంది దేనికోసం? పెద్దలు అన్నారుగా, కోటు విద్యలు కూటు కోసం, జానుడి పొట్ట కోసం. 3వ అధ్యాయం జరిగిన తప్పిదాన్ని, మన అవిధేయతను దేవుడి విలువ తెలియకపోతే, దేవుడి మాటను సీరియస్ గా తీసుకోకపోతే, ఆ అలాగే ఉంటాయిలేండి బైబిల్లో అనుకుంటే ఎలా కొంపలు కాలిపోతాయి అర్థం కావడానికి 3వ అధ్యాయం మనతో మాట్లాడుతూ ఉంది. నేను చెప్పాను నా మాట వినలా, నేను తినొద్దన్నాను నా మాట వినలా, నీ పిల్లం మాట విన్నావు అట్లా మాట్లాడుతున్నాడు ఆయన. నేను వద్దు అంటే నా మాట వినలా, నా మాట నీకు లెక్కలా, ఏమైపోయింది జీవితం? 3వ అధ్యాయం 17వచనం ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తింటివి గనుక నేనిమితం నేల శపించబడి ఉంది, ఆ ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినాలన్నీ దాని పంట తిందువు. ప్రయాస వచ్చి పడింది, ఎంజాయ్ చేసే జీవితం కోసం ఆశపడుతున్నాం కదా. డబ్బు వస్తే హ్యాపీగా ఉండొచ్చు, పేరు వస్తే హ్యాపీగా ఉండొచ్చు, పవర్ వస్తే హ్యాపీగా ఉండొచ్చు. వెళ్ళి చూడండి, డబ్బు వస్తే హ్యాపీగా ఉన్నారా, పేరు వస్తే హ్యాపీగా ఉన్నారా, పవర్ వస్తే హ్యాపీగా ఉన్నారా, ఎంజాయ్ చేస్తున్నారని చూడండి. ఆయన అన్నాడు ప్రయాస ఆశీర్వాదకరమైన జీవితం శాపంగా మారిపోయింది. ఉచితంగా నోటికి అందే ఆహారము నాగలు పడితే తప్ప చేతికి రాని పరిస్థితి అయిపోయింది. దేవుడు వదిలేశాడు, దేవుని కోపం పుట్టించాం. అది మనం చదువుతున్న బైబిల్ చెప్తున్న చరిత్ర. మత్తయి సువార్త 9:28లో యేసుక్రీస్తు ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ప్రయాసపడి. ఏదేం తోటలో స్టార్ట్ అయింది? అవిధేయతతో స్టార్ట్ అయింది. దేవుడి కంటే దెయ్యానికి ఎక్కువ విలువ ఇచ్చాం కాబట్టి, దేవుడి కంటే మనిషికి, భార్యకు, భర్తకు ఎక్కువ విలువ ఇచ్చాం కాబట్టి, దేవుడు చెప్పిన జ్ఞానం కంటే మన జ్ఞానమే గొప్పదనుకున్నాం కాబట్టి ప్రయాస వచ్చి పడింది. ఆయన మాట్లాడుతున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా, అందరంతే, సచివాలయం ఉద్యోగులంతే, పోలీసు ఉద్యోగులంతే, మెడికల్ ఉద్యోగులంతే, మనల్ని చూసి ఏ ఉద్యోగులు అయినాడు, మీకేముందిరా, మీరు చాలా లక్కీ అనుకుంటున్నాడు. అయిపోలా, ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అయిపోయినట్టు కాదు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అయిపోయినట్టు కాదు, ఇదే మీ పర్మనెంట్ ఉద్యోగం కాదు, 30 సంవత్సరాల ముచ్చట. ప్రయాస వచ్చింది, నాగలు వచ్చింది, నుదుటికి చెమట వచ్చింది, రెక్కాడితే తప్ప డొక్కాడిన పరిస్థితి వచ్చింది, కడుపు చేత పట్టుకొని దేశాలు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన మాట్లాడుతున్నాడు నన్ను వదిలేసి డబ్బు దగ్గరికి వెళ్తే నీకు పరిష్కారం దొరుకుతుందా, నన్ను వదిలేసి నీ సొంత జ్ఞానాన్ని బలాన్ని నమ్ముకుంటే పరిష్కారం దొరుకుతుందా? రా తిరిగి, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, నవద్దు తండ్రి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పోగొట్టుకున్న పూర్వవైభవాన్ని మరలా ఆయన పాదాల దగ్గర పొందుకోవడం కొరకు, శాపగ్రస్తమైన జీవితాలను తిరిగి ఆశీర్వాదకరంగా మార్చుకోవడం కొరకు, శపించబడ్డ జీవితాలు తిరిగి ధన్యకరమైన జీవితాలుగా మార్చుకోవడం కొరకు, పోగొట్టుకున్న జీవవృక్ష ఫలాలు అంటే ఏమవుతుంది? 3వ అధ్యాయము 24వ వచనం ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో. ఎవర్లాస్టింగ్ లైఫ్, అంతం లేని జీవితం, శాశ్వత జీవితం. ముసలితనం లేదు, ముడుకుల నొప్పులు లేవు, డయాబెటిక్ లేదు, టీబీ లేదు, థైరాయిడ్ లేదు, జుట్టు ఊడిపోవడం లేదు, నిత్యము జీవించే జీవితం. పోగొట్టుకున్న జీవవృక్షాన్ని మళ్ళా వాగ్దానం చేస్తున్నాడు, జీవవృక్ష ఫలము, జీవవృక్షానికి హక్కు. పోగొట్టుకున్న జీవజలాల జీవితాన్ని మళ్ళా వాగ్దానం చేస్తున్నాడు, జీవజలముల బొగ్గులో నీళ్లు. పోగొట్టుకున్న దేవుని సంబంధాన్ని తిరిగి వాగ్దానం చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుని మధ్యవర్తిగా పంపించి రాని జీవితానికి విశ్రాంతినిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. లోకం దేవుణ్ణి పక్కన పెట్టి డబ్బు దగ్గర పరిష్కారం వెతుక్కుంటుంది, మనుషుల దగ్గర పరిష్కారం వెతుక్కుంటుంది. దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం మన చేతిలో ఉంది, పోగొట్టుకున్న దాన్ని ఆయన దగ్గరే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఆయన దిగొచ్చి వాగ్దానం చేస్తున్నాడు, ఆయన చేతులు చాచి వాగ్దానం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. మిగతావన్నీ పక్కన పెడదాం, దేవుడు మన జీవితానికి దేవునికి మన జీవితంలో మొదటి స్థానం, మిగతా అన్నింటిని పక్కన పెడతాం, దేవునికి మన జీవితంలో కేంద్ర స్థానం. ఉద్యోగాలు కంటే కూడా దేవుడే ఎక్కువ, ఉద్యోగం దేవుని కోసమే, డబ్బు కంటే దేవుడు ఎక్కువ, సంపాదించిన ధనం ఆయన రాజ్య నిర్మాణం కోసమే, ఆయన ఎరగని ప్రజల కొరకు ఏమైనా చేయడం కొరకు మనం వాడబడాలి, మనకు కలిగింది వాడబడాలి. ఆ ఉద్దేశంతో ఈ పరిచర్య కొనసాగుతా ఉంది. ఆ ఉద్దేశంతో 210 సహవాసాలు, అట్లాగే 800 సహవాసం కొనసాగాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఒక్క మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట మనకి ఏమైనా అర్థం కావాలి. 2వ అధ్యాయం 7వ వచనంలో చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అవకాశం ఇచ్చాడు. మోయబడ్డ ద్వారం తెరవబడింది, దూరమైపోయిన జీవవృక్ష ఫలం కనబడతా ఉంది, దూరమైపోయిన జీవ జలములు బుగ్గ కనబడతా ఉంది, దూరమైపోయిన దేవుని బంధాన్ని తిరిగి మనకు దగ్గర తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన మధ్యవర్తిగా విమోచన కార్యం చేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరలా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదివారం మందిరానికి వెళ్తే గొప్ప అని అలవాటు భక్తులు పడిపోయిన పరిస్థితి నుంచి ఎలాగైతే జీవానికి నీళ్లు రోజు కావాలో, ఎలాగైతే జీవించడానికి ఆహారం రోజు కావాలో, బతకాలంటే ఆక్సిజన్ రోజు ఎట్లా కావాలో మనం ఈ సహవాసం ద్వారా రోజు మొదటి కీర్తన 2వ వచనం యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఆకువాడుతో ఫలమిచ్చు చెట్టు వలె పచ్చగా ఉంటాం, ఆయనతో ఉంటాం, ఆయన సంఘంతో ఉంటాం, ఆయన కలుసుకొని సిద్ధపడతాం, మనం ఆయనలో ఎదుగుతాం. ఈ అనుదిన సహవాసం ద్వారా వాక్యపు వాగ్దానాలు ధన్యకరమైన జీవితాలుగా మన జీవితాలు మార్చిపెడితే వాక్యపు వాగ్దానాలకు అర్హులుగా మనం మార్చిపెడతాం. కావున ప్రియులరా, మనం ఏదో చిన్నపాటి లాభం, ఉద్యోగాల్లో వెసులుబాటు ఉండాలి, ఆ ప్రమోషన్ రావాలి, ఇంక్రిమెంట్ రావాలి, ట్రాన్స్ఫర్లు అవ్వాలి, పిల్లలకి చదువుల్లో మార్కులు రావాలి, ఎంతో శరీర సంబంధమైన బలహీనమైన క్రైస్తవ్యంలో నుంచి ఆత్మ సంబంధమైన జీవార్థమైన పరసంబంధమైన ఆత్మీయతలోకి నడిపించబడడానికి ఈ అనుదిన సహవాసం కట్టుబడింది. అలాంటి ఆత్మీయతలోకి అన్ని సహవాసాలను, ఈ నూతన సహవాసాన్ని ప్రభువు నడిపించి బలపరచును గాక. ఆమేన్.